చిరు నవ్వు నవ్వుతూ, బాబా, జ్ఞానమునకు బదులు అజ్ఞానమును ఉపయోగించినచో ఈ శ్లోకములో ఏమైనా అర్థం కలదా అని అడిగారు. అందుకు నాన్న, లేదు బాబా, శంకర భాష్యం ఆ విధంగా చెప్పుటలేదు. అది వినగానే బాబా, వారు చెప్పనిచో పోనిమ్ము, అజ్ఞానము అను పదము ఉపయోగించిన ఎడల తగిన అర్థము వచ్చినప్పుడు దానిని ఉపయోగించుటకేమైనా ఆక్షేపణ కలదా? అజ్ఞానమను పదమును చేర్చి దాని అర్థమును విశదపరుచుట నాకు తెలియదు బాబా అన్నాడు నాన్న. అందుకు బాబా నవ్వుతూ, కృష్ణుడు అర్జునుని జ్ఞానులకు తత్వదర్శనులకు నమస్కారము, ప్రశ్నించుట, సేవా చేయుమని చెప్పనేలా స్వయంగా కృష్ణుడు తత్వదర్శి కాడా? వారు నిజంగా జ్ఞానమూర్తియే కదా? నానా మెల్లగా, అవును, అతడు తత్వదర్శియే, కాని అర్జునుణ్ణి ఇతర జ్ఞానులనేలా సేవించమనినో నాకు తోచుటలేదు. నీకది బోధపడలేదు కదూ అన్నారు బాబా. నానా సిగ్గుపడ్డాడు. అతని గర్వం అడిగింది. అప్పుడు బాబా ఇట్టు వ్యాఖ్యానించారు, జ్ఞానుల ముందు ఉత్త సాష్టాంగ నమస్కారము చేసినచో సరిపోదు. మనము సద్గురువునకు సర్వస్య శరణాగతి చేయవలను. ఊరక ప్రశ్నించుట చాలదు. దుర్బుద్ధితో గాని, దొంగ ఎత్తుతో గాని, వారిని బుట్టలో వేయుటకు గాని, వారి తప్పులను పట్టుటకు గాని, పనికి మారిన ఆసక్తితో గాని అడగకూడదు. నిజముగా తెలుసుకుని దానిచే మోక్షము పొందుటకు గాని, ఆధ్యాత్మిక అభివృద్ధికి గాని అడగవలెను. సేవ అనగా ఇష్టమున్నచో చేయవచ్చును, లేనిచో మానవచ్చుననే అభిప్రాయంతో చేయునది సేవ కాదు. ఈ శరీరము తనది కాదనియు, దానికి తాను యజమాని కాదనియు, శరీరము గురువుగారిదనియు, వారి సేవ కొరకే శరీరమున్నదని భావించవలెను. ఇట్లు చేసినచో సద్గురువు శ్లోకములో చెప్పబడిన జ్ఞానమును బోధించును. గురువు అజ్ఞానమును బోధించును అనగా నానాకు అర్థం కాలేదు. అందుకు బాబా, జ్ఞానము ఉపదేశం ఎట్లగును అనగా సాక్షాత్కారము బోధించుట ఎట్లు? అజ్ఞానమును నశింపజేయుటయే జ్ఞానము. జ్ఞానేశ్వర మహారాజు ఇట్లు చెప్పియున్నారు, ఓ అర్జున, స్వప్నము నిద్ర తొలగిపోయినచో మిగులునది నీవుగా గ్రహింపుము. జ్ఞానమనగా నజ్ఞానమును నశింపజేయుటయే, చీకటిని తరుముటయే వెలుతురు. ద్వైతమును నశింపజేయుటయే అద్వైతము, ద్వైతమును నశింపజేసదమనగా అద్వైతమును గూర్చి చెప్పుట, చీకటిని నశింపజేసదమనినచో వెలుతురు గూర్చి చెప్పుట, అద్వైతమును పొందవలెననిచో ద్వైతమును భావమును మనలో నుంచి తీసివేయవలెను. అది ఏ అద్వైతమును పొందు జ్ఞానము. ద్వైతములోనే ఉండి అద్వైతమును గురించి మాట్లాడగల వారెవ్వరు? ఎవరైనా అట్లు చేసినచో ఆ స్థితిలోనికి వారు రానిదే, వారికి అది ఎట్లు తెలియను? దానినెట్లు పొందెదరు? శిష్యుడు గురువు వలె జ్ఞానమూర్తియే. వీరి భేదాన్ని గ్రహించే తీరు గొప్ప సాక్షాత్కారం. అది ఆశ్చర్యకరమైన మానవతీత సత్వం, మహాశక్తిమత్వం మరియు ఐశ్వర్యయోగం. సద్గురువు నిర్గుణుడు, సచిదానందుడు. వారు మానవాకారాన అవతరించుట జగత్తును, మానవాళిని ఉద్ధరించుటకు మాత్రమే. దానివలన వారి అసలైన నిర్గుణ స్వభావము కొంచెము కూడా వికారము చెందదు. వారి సత్య స్వరూపము, దైవిక శక్తి, జ్ఞానము తరగకుండా ఉంటుంది. శిష్యుడు కూడా అట్టి స్వరూపము గలవాడే. కాని అతని అనేక జన్మల అజ్ఞానము తానే శుద్ధ చైతన్యమను సంగతిని కప్పివేస్తుంది. అతడు నేను సామాన్య మానవుడును అనుకుంటాడు. గురువు ఈ అజ్ఞానాన్ని మూలముతో సహా తీసివేయవలెను, తగిన ఉపదేశము నివ్వవలెను. లెక్కలేనన్ని జన్మల నుంచి సంపాదించిన అజ్ఞానమును గురువు నిర్మూలించి ఉపదేశించవలెను. ఎన్నో జన్మల నుంచి తాను నికృష్ట జీవుడుననుకునే శిష్యునికి గురువు, నీవే దైవము, శక్తియుతుడవు, ఐశ్వర్యశాలివి అని బోధిస్తాడు. అప్పుడు శిష్యుడు కొంచెం కొంచెంగా తానే దైవమని గ్రహిస్తాడు. తాను శరీరమనియు, తానొక జీవిననియు, లేదా అహంకారమనియు, దేవుడు లోకము తనకంటే వేరనియో తలంచే భ్రమను మెల్లగా తొలగించుకుంటాడు. అనేక జన్మల నుంచి వచ్చుచున్న దోషము, దానిపై ఆధారపడి చేసిన కర్మల నుండి వానికి సంతోషము, విచారము, ఈ రెంటి యొక్క మిశ్రమము కలుగుతుంది. ఈ భ్రమను, ఈ దోషమును ఈ మూల అజ్ఞానమును గురించి అతడు విచారం ఆరంభించవలెను. ఈ అజ్ఞానమెట్లు అంకురించినది, అది ఎక్కడనున్నది అనుదానిని చూపుటయే గురూపదేశమందురు. ఈ దిగువ వివరించినవి అజ్ఞాన లక్షణాలు. 1, నేను జీవిని. 2, శరీరమే ఆత్మ. 3, భగవంతుడు, ప్రపంచము, జీవుడు వేరువేరు. 4, నేను దేవుడను కాను. 5, శరీరము ఆత్మ కాదని తెలుసుకోకపోవడం. 6, దేవుడు, జీవుడు, ప్రపంచము ఒకటే అని తెలియకపోవడం. ఈ తప్పులన్నీ చూపించనది శిష్యుడు దేవుడనగా, ప్రపంచమనగా, శరీరమనగా ఏమో తెలియజాలడు. వానిలో వానికి ఎట్టి సంబంధము కలదు, ఒకటి ఇంకొకటి కంటే వేరైనదా లేక రెండును ఒకటేనా అను సంగతి గ్రహింపజాలడు. ఈ సంగతులను బోధించుటకు వాని అజ్ఞానము నశింపజేయుటకు చెప్పునది జ్ఞానమా అజ్ఞానమా? జ్ఞానమూర్తి అయిన జీవునికి జ్ఞానోపదేశము చేయనేలా ఉపదేశమనున్నది వాని తప్పును వానికి చూపి వాని అజ్ఞానమును నశింపజేయుట కొరకే. బాబా ఇంకనూ ఇట్లన్నారు, ప్రణిపాతమనగా శరణాగతి చేయుట, శరణాగతి అనగా మనస్సు, శరీరము, ఐశ్వర్యము నర్పించుట. స్వయముగా జగద్గురుడైన శ్రీకృష్ణుడు అర్జునుని ఇతర జ్ఞానులను ఆశ్రయించమనడం ఏమిటి? సద్భక్తుడు సర్వము వాసుదేవమయంగా భావించును. భక్తుడు ఏ గురువునైనా శ్రీకృష్ణునిగానే భావించును. గురువు శిష్యుని వాసుదేవుడుగాను, శ్రీకృష్ణుడు ఇద్దరిని తన ప్రాణము ఆత్మలుగాను భావించును. అటువంటి భక్తులు గురువులు గలరని శ్రీకృష్ణునికి తెలిసియుండుటచే వారిని గూర్చి అర్జునునికి చెప్పెను. అట్టి వారి గొప్పతనము హెచ్చి అందరికీ తెలియవలననే కృష్ణుడట్లు పేర్కొన్నాడు. ఈ విధంగా తెలియజెప్పి బాబా నానా అజ్ఞానాన్ని పారద్రోలారు. సభామందిర నిర్మాణము. బాబా తాను చేయ నిశ్చయించుకున్న పనుల గురించి ఎప్పుడునూ మాట్లాడేవారు కారు, ఏమీ సందడి చేయువారు కారు. సంగతి, సందర్భములను, వాతావరణమును మిక్కిలి యుక్తిగా నేర్పరిచి తప్పనిసరి పరిస్థితులు కలిగించువారు. అందుకు సమాధి మందిర నిర్మాణము ఒక ఉదాహరణము. నాగపూర్ కోటీశ్వరుడు శ్రీమాన్ బాపూసాహెబ్ బూటి సిరిడీలో సకుటుంబంగా నుండేవాడు. అతనికి అచ్చట సొంత భవనం ఉండిన బాగుండును అన్న ఆలోచన కలిగింది. కొన్నాళ్ల పిదప దీక్షితవాడాలో నిద్రించుచుండగా అతనికి ఒక దృశ్యం కనిపించింది. బాబా స్వప్నంలో కనిపించి ఒక వాడాను మందిరముతో సహా నిర్మించమనెను. అచ్చటనే నిద్రించుచున్న శ్యామాకు కూడా అలాంటి కలే కనిపించింది. బాపు సాహెబు లేచి శ్యామా ఏడ్చుచుండుట చూచి కారణమడిగాడు. శ్యామా ఇట్లు చెప్పాడు, బాబా నా దగ్గరకు వచ్చి ఒక మందిరముతో సహా వాడాని నిర్మించండి అని చెప్పాడు. తాను అందులోనే ఉండి అందరి కోరికలను నెరవేర్చదనన్నారు. బాబా ప్రేమ మధురమైన పలుకులు విని భావావేశమున మైమరిచి తిని, నా గొంతుక ఆర్చుకుని పోయెను, నా కండ్ల నుండి నీరు కారుచున్నది, నేను ఏడ్చుట మొదలెడి తిని అన్నారు. వారిద్దరి దివ్య స్వప్నములు ఒకటే అయినందులకు బాపూసాహెబ్ బూటి విస్మయం అందాడు. ధనవంతుడగుట చేత, చేతనైన వాడగుట చేత అచ్చటొక వాడాను నిర్మించుటకు నిశ్చయించుకుని శ్యామా సహాయంతో ఒక ప్లాను గీయించాడు. కాకా సాహెబ్ దీక్షిత్ దానిని ఆమోదించాడు. దానిని బాబా ముందర పెట్టగా బాబా కూడా వెంటనే ఆమోదించారు. కట్టుట ప్రారంభమయ్యింది. శ్యామా పర్యవేక్షణ చేస్తున్నారు. భూమ్య పరిగృహము, భూగృహము, బావి పూర్తి అయ్యాయి. బాబా కూడా లెండీకి పోవునప్పుడు, తిరిగి వచ్చినప్పుడు కొన్ని మార్పులను సూచించుతూ సలహాలు ఇచ్చేవారు. మిగిలిన పనింతయు బాపూసాహెబ్ జోగును చూడమనిలి. అది నిర్మించుచున్నప్పుడు బాపూసాహెబ్ బూటీకి ఇంకొక ఆలోచన కలిగింది. చుట్టూ గదులను నిర్మించి దాని మధ్యన ఒక విశాలమైన హాలులో మురళీధరుడైన శ్రీకృష్ణుని ప్రతిమను ప్రతిష్ఠ చేయవలెనని తట్టింది. బాబాకు ఈ సంగతి తెలియజేసి వారి అభిప్రాయము కనుగొనవలెనని శ్యామాకు చెప్పాడు బూటి. వాడా ప్రక్క నుంచి బాబా పోవుచుండగా వారిని శ్యామా ఈ విషయం అడిగాడు. బాబా అందులకు సమ్మతించి దేవాలయము పూర్తి కాగానే నేనే అచ్చట నివసించుటకు వచ్చేదను అని వాడావైపు చూచుచూ, వాడా పూర్తయిన పిమ్మట మనమే దానిని ఉపయోగించుకొనవలెను, మనమందరము అచ్చటనే నివసించవలెను. అందరము కలిసి మెలిసి ఆడుకుందుము, ఒకరినొకరు కౌగులించుకుని సంతోషంగా నుండవచ్చును అన్నారు. దేవస్థాన మధ్య మందిరము కట్టుటకు అది తగిన శుభసమయమా అని శ్యామ అడుగగా బాబా సమ్మతించుటచే శ్యామ కొబ్బరికాయ తెచ్చి పగలగొట్టి పనిని ప్రారంభించెను. కొద్ది కాలములో పని పూర్తి అయ్యను. మురళీధరుని విగ్రహము తయారు చేయుటకు ఆజ్ఞాపించేది. అది తయారు కాక మునిపే క్రొత్త సంగతి జరిగెను. బాబాకు తీవ్రమైన జ్వరం వచ్చెను. వారు కాయమును విడుచుటకు సిద్ధముగా నుండిరి. బాపూ సాహెబ్ బూటి మిక్కిలి విచారగ్రస్తుడయ్యను. నిరాశపడెను. బాబా సమాధి చెందినచో తన వాడా బాబా పాదములచే పవిత్రము కాదనియు తాను పెట్టిన 100,000 రూపాయలు వ్యర్థమగునని చింతించెను. కాని బాబా సమాధి చెందకముందు నన్ను రాతివాడలో నుంచుడు అన్నట్టి పలుకులు బాపూ సాహెబ్కే కాక అందరికీ ఉరట కలిగించాయి. సకాలమున బాబా పవిత్ర శరీరమును మధ్య మందిరంలో పెట్టి సమాధి చేశారు. ఇట్లు మురళీధరుని కొరకు నిర్ణయించిన స్థలమునందు బాబాను సమాధి చేయుటచే బాబాయే మురళీధరుడనియు బూటీవాడాయే సమాధి మందిరమనియు అర్థం గ్రహించవలెను. వారి విచిత్ర జీవితము లోతును కనుగొన శక్యము కాదు. తాను కట్టించిన వాడాలో బాబా పవిత్ర శరీరము సమాధియగుటచే బాపూ సాహెబ్ బూటి మిగులు ధన్యుడిగా చరిత్రలో నిలిచిపోయాడు. శ్రీ సాయినాథాయ నమః. 39వ అధ్యాయము సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 40వ అధ్యాయము. ఈ అధ్యాయములో 2 కథలు చెప్పారు హేమాడ్ పంతు. ఒకటి దహనలో బివి దేవుగారింటికి వారి తల్లి ఆచరించిన ఉద్యాపన వ్రతమునకు బాబా వెళ్ళుట. 2 బాంద్రాలోని హేమాడ్ పంతు ఇంటికి హోళీ పండుగ నాడు భోజనానికి పోవుట. తొలి పలుకు. శ్రీ సాయి సమర్థుడు పావనమూర్తి తన భక్తుల ఇహపర విషయములందు తగిన సలహాలిచ్చి జీవిత పరమావధిని పొందునట్లు చేసి వారిని సంతోషపెట్టును. సాయి తన హస్తమును భక్తుల తలపై పెట్టి తమ శక్తులను వారిలోనికి పంపించి భేదభావమును నశింపజేసి అప్రాప్యమును ప్రాప్తింపజేయును. వారు తమ భక్తుల ఎడ భేదము లేక తమకు నమస్కరించిన వారిని ఆదరముతో అక్కున చేర్చుకునిడివారు. వర్షాకాలములో నదులు కలియు సముద్రము వలె బాబా భక్తులతో కలిసి తమ శక్తిని స్థాయిని శిష్యులకి ప్రసాదించారు. దీనిని బట్టి ఎవరైతే భగవంతుని భక్తుల లీలలు పాడెదరో వారు భగవంతుని లీలలను పాడిన వారి కంటే గాని అంతకంటే ఎక్కువగాని దేవుని ప్రేమకు పాత్రులగుదురని తెలుస్తోంది. ఇక ఈ అధ్యాయములోని కథల వైపు వెళదాం. దహనులో బివి దేవుగారు మామల్తాదారుగా ఉండేవారు. వారి తల్లి 25-30 నోములు నోచింది. వానిని ఉద్యాపన చేయవలసి ఉన్నది. ఈ కార్యములు 100-200 మంది బ్రాహ్మణులకు భోజనము పెట్టవలసి ఉన్నది. ఈ శుభకార్యములకు ముహూర్తము నిశ్చయమైంది. దేవుగారు బాపూ సాహెబ్ జోగు గారికి ఒక లేఖ వ్రాశారు. అందులో బాబా ఈ శుభకార్యాలకు దయచేయవలయునని, వారు రాకున్నచో అసంతృప్తికరంగా ఉండునని వ్రాశారు. జోగు ఆ ఉత్తరము చదివి బాబాకు వినిపించారు. మనఃపూర్వకమైన విజ్ఞాపనను విని బాబా ఇట్లన్నారు, నన్నే గుర్తించుకుని వారిని నేను మరువను. నాకు బండి కానీ, టాంగా కానీ, రైలు కానీ, విమానం కానీ అవసరము లేదు. నన్ను ప్రేమతో పిలిచివారి యొద్దకు నేను పరిగెత్తిపోయి ప్రత్యక్షమయ్యదను. అతనికి సంతోషమైన జవాబు వ్రాయము. నీవు, నేను, ఇంకొకరు సంతర్పణకు వచ్చేదమని వ్రాయము అన్నారు. జోగు బాబా చెప్పినది దేవుగారికి ఉత్తరంగా వ్రాశాడు. దేవుగారెంతో సంతోషించారు. కాని బాబా రహత, రుయి, నిమ్గాము దాటి ప్రత్యక్షంగా ఎక్కడికి పోరని ఆయనకి తెలుసు. బాబాకు అసఖ్యమైనది ఏదీయూ లేదు. వారు సర్వంతర్యామి అగుటచే హఠాత్తుగా ఏ రూపమునైనా వచ్చి తమ వాగ్దానమును పాలించవచ్చుననుకున్నారు. ఉద్యాపనకు కొద్ది రోజుల ముందుగా బెంగాలీ దుస్తులు ధరించిన సన్యాసి ఒకడు గోసంరక్షణకై సేవ చేయుచు దహను స్టేషన్ మాస్టర్ వద్దకు చందాలు వసూలు చేయు మిషతో వచ్చాడు. స్టేషన్ మాస్టరు సన్యాసిని ఊరిలోనికి పోయి మామల్తాదారుని కలుసుకొని వారి సహాయముతో చందాలు వసూలు చేయమనను. ఇంతలో మామల్తాదారి అచ్చటికి వచ్చాడు. స్టేషన్ మాస్టరు సన్యాసిని దేవుగారికి పరిచయం చేశాడు. ఇద్దరూ ప్లాట్ఫారం మీద కూర్చుండి మాట్లాడిరి. దేవుగారు ఊరిలో ఏదో మరొక చందా పట్టి రావు సాహెబ్ నరోత్తమ శెట్టి నడుపుచుండుటచే ఇంకొకటి ఇప్పుడే తయారు చేయుట బాగుండదని చెప్పి 2 లేదా 4 నెలల పిమ్మట రమ్మని చెప్పాడు. ఈ మాటలు విని సన్యాసి అచ్చటి నుండి వెళ్ళిపోయాడు. 1 నెల పిమ్మట ఆ సన్యాసి ఒక టాంగాలో వచ్చి 10 గంటలకు దేవుగారి ఇంటి ముందర దిగాడు. చందాల కొరకు వచ్చినేమోనని దేవు అనుకున్నాడు. ఉద్యాపనకు కావలసిన పనులలో దేవుగారు నిమగ్నులై ఉండట చూచి తాను చందాల కొరకు రాలేదనియు భోజనమునకై వచ్చితనని సన్యాసి చెప్పాడు. అందుకు దేవు, మంచిది, చాలా మంచిది, మీకు స్వాగతము, ఈ గృహము మీదే అన్నాడు. అప్పుడు సన్యాసి, 2 కుర్రవాళ్ళు నాతో ఉన్నారు అన్నాడు. దేవు, మంచిది, వారితో కూడా రండు అన్నాడు. ఇంకా 2 గంటలు కాలపరిమితి ఉండుటచే వారి కొరకు ఎచ్చటికి పంపవలెనను అని అడిగాడు. సన్యాసి ఎవరిని పంపన అవసరము లేదనియు తామే స్వయంగా వచ్చేదమనియు చెప్పాడు. సరిగ్గా 12 గంటలకు రమ్మని దేవు చెప్పాడు. సరిగ్గా 12 గంటలకు 3 వచ్చి సంతర్పణలో భోజనము చేసిన పిమ్మట వెడలిపోయారు. ఆ ఉద్యాపన పూర్తిగానే దేవుగారు బాపూసాహెబ్ జోగుకు ఉత్తరం వ్రాశాడు. అందులో బాబా తన మాట తప్పెనని వ్రాశాడు. జోగు ఉత్తరము తీసుకుని బాబా వద్దకు వెళ్ళాడు. దానిని తెరవకముందే బాబా ఇట్లన్నారు, ఓహో, వాగ్దానము చేసి దగా చేసి ననుచున్నాడా? ఇద్దరితో కూడా నేను సంతర్పణకు హాజరైతిని, కాని నన్ను పోల్చుకొనలేకపోయానని వ్రాయము. అట్టివాడు నన్ను పిలవనేలా సన్యాసి చందాల కొరకు వచ్చినని అనుకునెను. అతని సంశయమును తొలగించుటకే ఇంకా 2 వచ్చేదను అంటిని. 3 సరిగ్గా భోజనము వేళకు వచ్చి ఆరగించలేదా? నా మాట నిలబెట్టుకున్నటకు ప్రాణములైనా విడిచెదను. నా మాటలను నేనెన్నడూ పొల్లుపోనీయను అన్నారు బాబా. ఈ జవాబు జోగు హృదయంలో ఆనందాన్ని కలుగజేసింది. బాబా సమాధానమంతయు బీవి దేవుగారికి ఉత్తరంగా వ్రాశాడు. దానిని చదవగానే దేవుకు ఆనంద బాష్పాలు దొరలాయి. అనవసరంగా బాబాను నిందించినందుకు పశ్చాత్తాపడ్డాడు. సన్యాసి మొదటి రాకచే తానెట్లు మోసపోయెను, సన్యాసి చందాలకు వచ్చుట మరిద్దరితో కలిసి భోజనానికి వచ్చేదనన్న మాటలు తాను గ్రహించలేక మోసపోవుట మొదలైనవి అతనికి ఆశ్చర్యాన్ని కలుగజేశాయి. భక్తులు పూర్ణంగా సద్గురువుని శరణు వేడినచో వారు తమ భక్తుల ఇండ్లలో శుభకార్యములను సవ్యముగా నెరవేరునట్లు జూచెదరు అనునది ఈ కథ వల్ల స్పష్టమవుతోంది. హేమాడ్ పంతు ఇంట హోళీ పండుగ భోజనము. ఇక బాబా తన ఫోటో రూపమున సాక్షాత్కరించి భక్తుని కోరికను నెరవేర్చిన మరొక కథను చెప్పేదము. 1917 హోళీ పండుగ నాడు వేకువజామున హేమాడ్ పంతుకు ఒక దృశ్యము కనిపించింది. చక్కని దుస్తులు ధరించిన సన్యాసి వలె బాబా కనపడ్డారు. నిద్ర నుండి లేపి ఆనాడు భోజనమునకు వారింటికి వచ్చేదనని చెప్పారు. ఇట్లు తనని నిద్ర నుంచి లేపినది కూడా కలలోని భాగమే. నిజముగా లేచి చూచుసరికి సన్యాసిగాని బాబాగాని కనిపించలేదు. స్వప్నమును బాగుగా గుర్తుకు తెచ్చుకొనగా సన్యాసి చెప్పిన ప్రతి మాట జ్ఞాపకానికి వచ్చింది. బాబాగారి సహవాసము 7 నుండి ఉన్నప్పటికీ, బాబా ధ్యానము నెల్లప్పుడూ చేయుచున్నప్పటికీ బాబా తన ఇంటికి వచ్చి భోజనము చేయునని అతడు అనుకోలేదు. బాబా మాటలకు చాలా సంతోషించి తన భార్య వద్దకు పోయి, ఒక సన్యాసి భోజనమునకు వచ్చునుగాన కొంచెము బియ్యము ఎక్కువ పోయేవరనని చెప్పాడు. అది హోళీ పండుగ దినము. వచ్చువారెవరని, ఎక్కడ నుంచి వచ్చుచున్నారని ఆమె అడిగింది. ఆమెను అనవసరంగా పెడదారి పట్టించక ఆమెకు ఇంకొక విధంగా భావింపకుండునట్లు జరిగినది జరిగినట్లుగా చెప్పనించి తాను కన్న కలను తెలియజేశాడు హేమాడ్ పంతు.